सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाधुनि शरद बाबू जी की जय। 15వ అధ్యాయం చోళ్కర్ చక్కెరాఖ్యానం. చోళ్కర్ పటికబెల్లం ముక్కు కథ. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. అనంత పుణ్యం ఫలించిన వారికే సాయి దర్శనలాభం కలుగుతుంది. అప్పుడు మానవులను బాధించే మూడు రకాల దుఃఖాలు వారికి బాధాకరం కావు. పరమార్థాన్ని ప్రాప్తింపచేయగల సాధన చేతికి దొరుకుతుంది. శ్రోతలారా, కృపచూపండి, ఒక్క క్షణంసేపు గురుధ్యానం చేసి కథ పట్ల ఆదరపూర్వకంగా మనసు పెట్టి నాపై శ్రద్ధ పెట్టండి. నువ్విక్కడ కథ చెప్తున్నావని మాకు తెలుసులే, ఊరికే ఎందుకిలా బాధ పెడుతున్నావు అని అనకండి. నన్ను క్షమించండి శ్రోతలారా, మీరు నిండుగా ప్రవహించే సాగరం లాంటివారు. అది తీరాలను ఒరుసుకుంటూ నిండుగా ప్రవహించినప్పటికీ నదులను ఎప్పటికీ త్రిప్పి వెనక్కి పంపదు. మబ్బులు కురిపించే వర్షానికి కూడా తనలో చోటిస్తుంది. శ్రోతలు, సజ్జనులు అయిన మీరు కూడా అంతే. మీలో స్నానం చేయాలని, అంటే మీతో సహవాసం చేయాలని నేను కోరుకున్నాను. నన్ను తిరస్కరించకండి. దీనదుఖితులను వెనక్కి నెట్టటం భావ్యం కాదు. గంగానదిలోని శుద్ధ పవిత్ర జలం కానీ లేదా గ్రామంలోని మురికి నీరు కానీ సాగర గర్భంలో ఆ రెండూ సంగమించే సమయంలో దాని యథ తీవ్రంగా ఎగసిపడదు. మనసు సంతాపంతో భగ్గుమనదు. ఆ రెంటినీ ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకుంటుంది. కనుక సత్పురుషుల కథను వినాలని మీ శ్రోతల చిత్తాల్లో ఉన్న ఉత్సాహానికి తృప్తి, వారు నా వైపు కృపతో చూసి చూడగాని తనంత తనే కలుగుతుంది. తొందరపడకుండా శ్రద్ధాయుక్తులై ఈ కథామృతాన్ని ఆదరపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభిస్తుంది. వారు కృతార్థులవుతారు. భక్తులకు అతిశయ శ్రేష్ట వస్తువు అంటే పరమేశ్వర ప్రాప్తి సహజంగా కలిగి శ్రోతలకు భక్తి ముక్తి రెండూ లభిస్తాయి. అమాయకులకు సుఖశాంతులు కలుగుతాయి. అందరికీ తమ ఆశ్రయస్థానం లభిస్తుంది. గురుమహారాజు నోటి ద్వారా ఈ మధుర కథను వింటే సంసార భయము, పీడలు నశించిపోయి ఆత్మకి ఏకరూపత ప్రకటమై శ్రోతల మనస్సుకి ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ఒక ప్రేమాళు భక్తుడు సాయిబాబాని ఏమని ప్రార్థించాడు, అతనికి దర్శనమిచ్చి బాబా అతని పట్ల ఎలా ప్రసన్నులైనారో వినండి. పిల్లలకు పాలిచ్చి బయటికి వెళ్ళిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చినా దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో పాలు త్రాగేందుకు తల్లి దగ్గరికి పోతాయి. అప్పుడా పిల్లి విసుగుతో గుర్రుమంటే కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కకు పోతాయి. కానీ తల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మళ్ళీ దాని చుట్టూ తిరిగి దాని స్తన్యాన్ని చీకటం మొదలు పెడతాయి. ఆ ప్రకారంగా ఆ పిల్లలు స్తన్యాన్ని చీకి గటగటా పాలు తాగుతుంటే ప్రేమతో నిండిన ఆ తల్లికి పాలు చేపుకి వస్తాయి. అది మునుపటి గుర్రుని మర్చిపోయి భూమ్మీద ప్రేమగా పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించి వెంటనే తల్లి విసుగు కరిగిపోతుంది. తన పిల్లలను నాలుగు పాదాలతో గట్టిగా పట్టుకుని వాటిని పై పైన నాజూకుగా నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకటం వల్ల తల్లి విసుగుపోయి వాత్సల్యవాహిని అధికమై ఆమె స్తన్యాల నుంచి పుష్కళంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ ఆ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేసిందో, అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయామృతాన్ని వరదలుగా కురిపిస్తుంది. ఒకసారి హరిభక్తి పట్ల ఆసక్తి ఉన్న ఠాణా ప్రజలు దాసగణ్ణు చేత కర్ణపేయంగా మధురంగా ఉండే హరికథా సంకీర్తనను కౌపినేశ్వర మందిరంలో పెట్టించారు. శిష్యులు అర్థించటంతో దాసగణు కథ చెప్పటానికి సిద్ధమైనాడు. అయితే అతనికి అందులో చిల్లు గవ్వ కూడా సంపాదించాలన్న లోభం ఉండేది కాదు. ఊరికే దురభిమానమూ లేదు. అతను కీర్తనకి ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు. దేహాన్ని వస్త్రంతో కప్పుకునేవాడు కాదు. తలమీద టోపీ కాని తలపాగా కాని ఉండేది కాదు. నడుముకి కేవలం సాదా పంచె ఉండేది. అయినా కూడా శ్రోతలు అపార సంఖ్యలో వచ్చేవారు. ఆ వేషానికి సంబంధించిన ఓ గమ్మత్తు చెప్తాను. శ్రోతలకు అపార ఆనందం కలుగుతుంది. దీన్ని ప్రశాంత చిత్తంతో వింటే బాబా చాతుర్యం తెలుస్తుంది. ఒకసారి దాసగణు హరికథ షిరిడీ గ్రామంలో జరిగింది. అతను పొడవాటి కోటు వేసుకున్నాడు. భుజంపై ఉత్తరీయం వేసుకుని తలకు టోపీ పెట్టుకుని ఆ వేషంలో బయలుదేరాడు. శిష్టాచారం ప్రకారం మసీదులో బాబాకి ఆనందంగా నమస్కరిద్దామని వెళ్ళాడు. అప్పుడాయన, వా, పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావే అన్నారు. తరువాత బాబా అతన్ని, అలా సింగారించుకుని ఎక్కడికి బయలుదేరావు అని అడిగారు. అందుకు దాసగణు కీర్తన చేయటానికి వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు బాబా, కోటు, ఉత్తరీయం, టోపీ ఇవన్నీ ఎందుకు? ఆ బాధలన్నీ ఎందుకు పడతావు? మనకు ఇవేవీ అవసరం లేదు. ఒంటి మీద ఎందుకీ భారం? వాటిని నా ముందే విప్పేసేయ్ అన్నారు. ఈ ఆజ్ఞ విని దాసగణు ఆ బట్టలన్నీ తీసేసి వాటిని బాబా పాదాల దగ్గర పెట్టాడు. అప్పటినుంచి దాసగణు కీర్తన సమయంలో చొక్కా వేసుకునేవాడు కాదు. చేతిలో చిరతలు పట్టుకుని మెళ్ళో దండ వేసుకునేవాడు. ఈ పద్ధతి లోకాచారానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అదెంతో యోగ్యమైనది. విద్వాంసులకే విద్వాంసుడైన నారద మహామునిది ఆ ప్రసిద్ధ మార్గమే. ఈ పరంపరకి మూలం నారద మహాముని. అక్కడ్నుంచే తర్వాత హరిదాసుల శ్రేణి మొదలైంది. వాళ్లు పైకి శోభాయమానంగా కనిపించటానికి ప్రయత్నించనవసరం లేదు. అంతఃకరణ శుద్ధి ఉంటే చాలు. అదే వారి ధ్యేయం. దేహంలో క్రింది భాగాన్ని వస్త్రంతో ఆచ్ఛాదించి చిరతలు వీణ వాయిస్తూ నోటితో హరినామం గొప్పగా ఉచ్చరించే నారదుని రూపం అందరికీ ఎరుకే. సాయిబాబా కృపతో దాసగణు మహాత్ముల ఆఖ్యానాలను స్వయంగా తయారుచేసి డబ్బు తీసుకోకుండా వాటిని హరికథలుగా చెప్పేవాడు. అందుకే అతను ప్రాచుర్యం సంతరించుకున్నాడు. లోకులకు సాయి భక్తి పట్ల ఉన్న ఉత్సాహాన్ని దాసగణు నిజంగా మరింతగా పెంచాడు. సాయి ప్రేమ అనే ఆత్మానంద సాగరాన్ని అందరికీ వ్యాపింపచేశాడు. అలాగే భక్తుల మకుటమణి నానాసాహెబ్ చందోర్కర్ సాయి భక్తులకి అత్యంత ఉపకారం చేశాడు. జనులకి సాయి చరణాల పట్ల భక్తి పెరగటానికి అతనే మూలకారణం. అసలు దాసగణు ముంబైకి వచ్చింది కేవలం చాందోర్కర్ మూలంగానే. అతని వల్లే ముంబాయిలో ప్రతి చోట దాసగణు కీర్తనలు, సాయిబాబా భజనలు జరిగాయి. పూణే, నగర్, షోలాపూర్ ప్రాంతాల్లో సాయి మహారాజు ఖ్యాతి మొదటినుంచే ఉంది. అయితే కొంకణ ప్రాంతం వారికి బాబా పట్ల భక్తి కలిగింది మాత్రం వీళ్ళిద్దరి వల్లనే. ముంబై ప్రాంతంలో సాయిబాబా పట్ల భక్తి పెరగటానికి మూల కారణం ఈ ఇద్దరు వ్యక్తులూను. వీరిద్దరి వల్ల కృపామూర్తి సాయి మహారాజు ముంబైలో ప్రకటమైనారు. సరే, ఇప్పుడు శ్రీ కౌపినేశ్వరుని మందిరంలో దాసగణు కీర్తనలోని సాయి అన్న ప్రేమ గర్జనలో హరినామ జయకారాల్లో చోళకర్కి ఓ కోరిక కలిగింది. హరికీర్తనకు శ్రోతలు అపారంగా వచ్చేవారు. శ్రోతలు కూడా రకరకాల వారొస్తారు. కొందరికి శాస్త్రిగారి శాస్త్ర పరిజ్ఞానం కావాలి, మరికొందరికి ఆయన అభినయం నచ్చుతుంది. కొందరికి కేవలం వారి గానమే నచ్చి, వాహ్, దాసుగారు ఎంత మధురంగా పాడతారు, విఠలుడి నామఘోషలో ఎంతగా లీనమైపోతారు, ప్రేమతో ఎంత బాగా నర్తిస్తారు అంటారు. కొందరికి హరికథా ప్రారంభంలో చేసే గానం అంటే ఇష్టం ఉంటుంది, మరి కొందరికి కథ వినటం పట్ల ఆసక్తి ఉంటుంది, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరించే పద్ధతి రుచిస్తుంది, కొందరికి ఆఖ్యానాలు అంటే ఉదాహరణలుగా చెప్పే కథలు వినటం ఇష్టంగా ఉంటుంది. దాసు శిక్షితుడేనా, విద్వాంసుడేనా, శబ్దాలకు ప్రతిపదానికి వేరువేరుగా అనేక అర్థాలు తెలిసినవాడేనా, ఉత్తర రంగంలోని ఆఖ్యానాలు చెప్పటంలో ప్రవీణుడేనా అని ఇలా వినేవారి ఆలోచన రకరకాలుగా ఉంటుంది. అలా శ్రోతలు పుష్కళంగా ఉన్నప్పటికీ కీర్తన విని మనసులో శ్రద్ధాభక్తులు ఉత్పన్నమై ఈశ్వరుడిపైన మహనీయుల చరణాల్లోనూ ప్రీతి ప్రాప్తించిన అలాంటి శ్రోతలు అరుదుగా ఉంటారు. ఎంతగా విన్నా అజ్ఞానపు పొరలు విడివడకపోతే దాన్ని వినే అనుభవం అనాలా? దేనివల్ల మాలిన్యం కడుక్కుపోదో దాన్ని సబ్బు అని, దేనివల్ల అజ్ఞానం అస్తమించదో దాన్ని శ్రవణం అని ఎలా అనాలి? అసలే చోల్కారు మంచి శ్రద్ధాభక్తులున్నవాడు. దాసగణు కీర్తన విని అతనికి సాయిబాబాపై ప్రేమ ఉప్పొంగింది. అతను మనసులో, ఓ దయామయ సాయినాథ, ఈ దీనుణ్ణి అనుగ్రహించు అనుకున్నాడు. చోళకర్ పాపం నిరుపేదవాడు, పరీక్ష వ్రాయటం కోసం వచ్చినవాడు, కుటుంబ భారం మోయలేని అసమర్థుడు, ప్రభుత్వ కార్యాలయంలో ఉదర నిర్వహణ సాధన లభింపచేయమని అతను బాబా మీద భారం వేశాడు. కాముకులు తాము మనసులో అనుకున్న పని అయితే కడుపు నిండా భోజనం పెట్టి బ్రాహ్మణులని తృప్తిపరుస్తాము అని మొక్కుకుంటారు. శ్రీమంతుల మొక్కులు ఎలా ఉంటాయంటే, మనోకామన నెరవేరితే 1000 మందికి భోజనం పెడతాము, లేదా 100 గోవులను దానం చేస్తాము అని. కాని మరి చోళ్కర్ అసలే నిరుపేద, అయినా అతని మనసుకి మొక్కుకోవాలని అనిపించింది. శ్రీ సాయి చరణాలు గుర్తురాగా దైన్యత అలుముకున్న ముఖంతో, బాబా, నాది నిరుపేద కుటుంబం, ఎంతో శ్రమపడి పరీక్ష వ్రాయటానికి వచ్చాను, ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నాను, శాశ్వతంగా జీతం లభించాలంటే పరీక్షలో ఉత్తీర్ణుణ్ణి అవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగము, నోటి ముందు కూడు రెండు పోతాయి. తమ కృపతో పరీక్షలో ఉత్తీర్ణుణ్ణైతే మీ పాదాల వద్దకు హాజరవుతాను, మీ పేరు మీద కలకండ పంచుతాను, ఇదే నా దృఢ నిశ్చయం. ఆ రకంగా చోళ్కర్ మొక్కుకున్నాడు. అతను కోరుకున్న విధంగా అవటంతో ఆనందించాడు. అయితే మొక్కు తీర్చుకోవటానికి ఆలస్యమవుతుందని అతను చక్కెర తినటం మానేశాడు. షిరిడీకి వెళ్లే ముందు దారి ఖర్చులకి డబ్బు కావాలి, ఖాళీ చేతులతో వెళ్లలేడు, అందుకని ఈరోజు రేపు అంటూ అలా రోజులు గడిచిపోతున్నాయి. చోళ్కర్ అలా రోజులు గడిపేశాడు. సహ్యాద్రిలోని అతిపెద్ద కొండ నాణే ఘాటుని దాటచ్చేమో కాని సంసారి ఇంటి గడపను దాటటం కూడా చాలా కష్టం. షిరిడీ మొక్కు తీర్చుకోకుండా చక్కెర పదార్థాలు తినటానికి వీల్లేదు కనుక చోళ్కర్ టీ కూడా చక్కెర లేకుండానే తాగుతున్నాడు. అలాగే కొన్ని రోజులు గడిచాక కాలం కలిసొచ్చి అతను షిరిడీ వెళ్ళాడు. మొక్కిన మొక్కు తీర్చుకున్న అతని మనసుకి ఆనందం కలిగింది. సాయిబాబా దర్శనం అవగానే చోళ్కర్ ఆయన పాదాలకు నమస్కరించి తరువాత సాష్టాంగం చేసి సంతుష్టుడయ్యాడు. పరిశుద్ధ చిత్తంతో చోళ్కర్ అక్కడ కలకండ పంచాడు, బాబాకి కొబ్బరికాయ సమర్పించాడు. ఈరోజు నా మనోరథాలన్నీ సిద్ధించాయి అని మనసులో అనుకున్నాడు. సాయిబాబా దర్శనంతో అతనికి ఆనందం కలిగింది. బాబాతో జరిగిన సంభాషణతో అతనికి సుఖం కలిగింది. చోళ్కర్ బాపూసాహెబ్ జోగుకి అతిథిగా ఉన్నాడు. జోగ్ వద్ద నుంచే మసీదుకి రాకపోకలు జరుగుతున్నాయి. జోగ్ లేవగానే అతను కూడా బయలుదేరాడు. అప్పుడు బాబా జోగ్తో, ఇతనితో బాగా చక్కెర వేసిన టీ తాగించు. ఈ మాటలు చెవిలో పడగానే చోళ్కర్ మనసుకి ఆశ్చర్యమనిపించింది. కనురెప్పల మాటనుంచి ఆనందాశ్రువులు ఉబికి అతను బాబా చరణాలపై తలనుంచాడు. జోక్కి కూడా ఆశ్చర్యమనిపించింది. అయితే చోళ్కర్కి రెట్టింపు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే బాబా మాటలకి అర్థం అతనికి దానంతట అదే తెలిసిపోయింది. ఆయన మనసులో భావన కూడా అతనికి అర్థమైంది. బాబాకసలు టీ అంటే తెలీదు, మరిప్పుడు దాన్నెందుకు గుర్తుకు తేవాలి? చోళ్కర్కి అచంచల విశ్వాసం కలగటానికి, అతని భక్తి దృఢం కావటానికి బాబా ఈ మాటలు పలికారు. ఇంతలో బాబా పూర్తిగా సూచించారు, చోళ్కర్, మొక్కుకున్న విధంగా ఇచ్చిన కలకండ నాకు అందింది. కలకండను వదలాలన్న నీ నియమం పూర్తయింది. మొక్కుకున్నప్పటి నీ మనసులోని విషయం అలాగే మొక్కు తీర్చుకోవటానికి ఆలస్యం అవటం వల్ల చక్కెర తినటం మానేసి నీవు చేసుకున్న ప్రాయశ్చిత్తం నీవు గుప్తంగా ఉంచినప్పటికీ అదంతా నాకు బాగా తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా ఉండండి, నా ముందు భక్తిభావంతో నిలబడి నమస్కరించి విన్నపం చేస్తే మీ భావాన్ననుసరించి నేను మీ వెనక అహోరాత్రులు నిలబడి ఉంటాను. నా దేహం ఇక్కడే ఉండి మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా మీరేం చేసినా అది నాకు వెంటనే తెలుస్తుంది. ప్రపంచంలో మీరెక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం మీ వెంటే ఉంటాను. మీ హృదయాల్లోనే నా నివాసం, నేను మీ అంతర్యామిని. మీ హృదయాల్లో నివసించే నాకు మీరు సదా నమస్కరించండి. సమస్త భూతాల హృదయాల్లోనూ నేనే ఉన్నాను. కనుక మీ ఇంట బయట దారిలో మీరు కలిసే ప్రతి వారిలో నేనే ఉన్నాను. వారిలో నేనే నివసిస్తున్నాను. చిన్న చిన్న క్రిములు, చీమలు, జలచరాలు, భూమి మీద తిరిగే ప్రాణిమాత్రులు, కుక్కలు లేదా పందులు, వీటన్నింట నేనే సదా సర్వదా నిజంగా నిండి ఉన్నాను. నన్ను అన్యంగా భావించవద్దు. మన మధ్య అసలు ఏమాత్రం తేడా లేదు అని నన్ను తెలుసుకున్నవారి అదృష్టం గొప్పది. ఈ సంగతి చూడ్డానికి చిన్నదిగా ఉంటుంది కాని ఉత్తమ గుణసంపన్నమైనది. చోళ్కర్ మీద బాబాకి ఎంత ప్రేమ! అతనికి ఆయన భక్తి అనే నిధిని ప్రసాదించారు. అతని మనసులో ఉన్న వాటన్నిటినీ బాబా ఈ ప్రకారంగా అనుభవమిచ్చి చూపారు. మహాత్ముల చాతుర్యం ఎంత గొప్పది! బాబా మాటలు ఎంతో విలువైనవి. అవి భక్తుల హృదయాంతరాళాల్లోకి ఎంతో లోతుగా దూసుకుపోతాయి. అవి భక్తి అనే మడిని తడుపుతాయి. భక్తి అనే నౌకకి తెరచాపగా అయ్యి మార్గం చూపిస్తాయి. చాతక పక్షుల దాహం తీర్చటానికి మేఘాలు దయతో వర్షపు ధారల్ని కురిపిస్తాయి. అయితే ఆ పరిణామంలో అవి పూర్తిగా అవనిని చల్లబరుస్తాయి. ఇక్కడా అదేవిధంగా జరిగింది. చోళ్కర్ పాపం ఎవరో, ఎక్కడివాడో దాసగణు కీర్తన నిమిత్తమైంది. అతనికి మొక్కుకోవాలని మనసు పుట్టింది. బాబా కూడా ప్రసన్నులైనారు. అందువల్లే ఈ చమత్కారం జరిగింది. మహాత్ముల అంతరంగం తెలిసింది. బాబా తమ ఉపదేశానికి అలాంటి సందర్భాలను కల్పిస్తారు. చోళ్కర్ కేవలం నిమిత్తమాత్రుడు. భక్తులందరి హితం సాధించటానికి బాబా చేసే చాతుర్యం అనూహ్యం. మనం వాటిని ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోవాలి. ఇలాంటి బాబాలీలను మరోటి వర్ణించి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తాను. ఒకరు బాబాని ఏమని ప్రశ్నించారో, దానికి బాబా ఏమని సమాధానం చెప్పారో వినండి. ఓసారి బాబా మసీదులో తమ ఆసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఎదుట కూర్చుని ఉన్న ఓ భక్తుడు ఓ బల్లి చిక్ చిక్ అని అరవటం విన్నాడు. బల్లి ఒంటిమీద పడటము, బల్లి అరుపు, ఇవి ఆ తర్వాత సంభవించబోయేదాన్ని సూచిస్తాయి. కనుక కుతూహలంతో అతను సహజంగా ఇలా ప్రశ్నించాడు, బాబా, ఈ పక్కనున్న గోడ మీద బల్లి ఎందుకలా అరుస్తోంది? దాని మనస్లో ఏముంది? అది అశుభకారి కాదుగదా? అందుకు బాబా ఇలా అన్నారు, ఔరంగాబాదు నుంచి ఆమె సోదరి ఆమెను కలిసేందుకు ఇక్కడికొస్తోందని ఆమెకి ఆనందం కలిగింది. అసలు బల్లి అనేది ఎంత ప్రాణి? దానికి అమ్మానాన్నలేమిటి, అన్నా చెల్లెళ్ళేమిటి? దానికి సంసారంలోని వ్యవహారాలతో ఏం సంబంధం ఉంటుంది? బాబా ఏదో తమాషాగా అలా చెప్పి ఉంటారని అనుకొని ఆ భక్తుడు ఓ క్షణం అలా ఉట్టిగా కూచున్నాడు. ఇంతలో ఔరంగాబాదు నుంచి ఓ వ్యక్తి బాబా దర్శనం చేసుకోటానికి గుర్రం మీద వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతను ఇంకా ముందుకి పోవలసి ఉంది, కానీ మేత, గుర్రాలు మొదలైనవి నిత్యము తినే ఆహారం లేకుండా గుర్రం ముందుకి నడవదని కొద్దిగా మేతను కొందామని అతను వీధిలోకి బయలుదేరాడు. ఈ కొత్త ప్రయాణీకుడి వైపు బాబాను ప్రశ్నించిన భక్తుడు ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో ఆ ప్రయాణీకుడు తన భుజానికి తగిలించుకున్న సంచి, శనగలు మొదలైనవి నింపి గుర్రం నోటికి కట్టే సంచి, ఆ సంచిని చెత్త దులిపేందుకు విదిలించాడు. భూమి మీద తిరగేసి సంచిమూతిని తలకిందులుగా విదిలించగానే అందులోంచి ఒక బల్లి బయటికొచ్చి భయం భయంగా అందరి ఎదుట చరచరా పాకింది. ప్రశ్నించిన వ్యక్తితో బాబా ఇలా అన్నారు, ఇప్పుడు దాన్ని చూడు, ఆ బల్లి సోదరి ఇదే, దీని చమత్కారం చూడు. అది అక్కడ్నుంచి బయలుదేరి తన అక్క కూసిన శబ్దాన్ని పట్టుకుని వయ్యారా లొలకబోస్తూ అక్కడికి వెళ్ళింది. ఆ అక్కా చెల్లెళ్ల ఆ అనుపమాన అనుబంధానికి కారణం అవి కలిసి చాలా రోజులవటమే. గాఢంగా ఆలింగనం చేసుకుని అవి పరస్పరం ఒకటినొకటి చుంబించుకున్నాయి. నిజంగా ఆ రెండింటి ఆ గాఢ ప్రేమ అలౌకికమైనది. అవి రెండూ కలిసి గిరగిరా తిరిగాయి. ఆనందంతో ఒకదాని చుట్టూ ఒకటి తిరగటం మొదలెట్టాయి. గుండ్రంగా, అడ్డంగా, తలకిందులుగా ఇష్టం వచ్చినట్లు గిరికీలు కొట్టాయి. ఆ ఔరంగాబాద్ ఎక్కడా, షిరిడీ గ్రామం ఎక్కడా, ఎంత చిత్రం! ఆ గుర్రపు స్వారీ హఠాత్తుగా రావటమేమిటి, దానితో పాటు బల్లి రావటమేమిటి! బల్లి ఉండేది ఔరంగాబాదే కావచ్చు, దాణా సంచిలో దూరి ఉండవచ్చు. అయితే అది ప్రశ్నోత్తరాల సమయానికే సరిగ్గా ఎలా వచ్చింది? బల్లి ఏమని పలికిందో, ఆ విషయం బాబాని ప్రశ్నించాలని భక్తుడికి స్ఫూర్తి ఎందుకు కలగాలి? దాని అంతరార్థాన్ని బాబా తెలియజెప్పి అనుభవం కూడా వెంటనే ఎందుకివ్వాలి? అలా ఆ అసమానమైన యోగం కలిసొచ్చింది. బాబాకి పరిహాసాలంటే ఎంతో ఇష్టం. సత్పురుషులు అనుపమ ఉపాయాన్ని ఆలోచించి భక్తులకు మరింతగా శ్రేయస్సుని కలిగిస్తారు. చూడండి, అతను జిజ్ఞాసువు కాకపోతే బల్లి అరుపుకి అర్థం ఎవరికైనా తెలిసేదా? సాయిబాబా గొప్పతనం మాత్రం ఎలా తెలిసేది? అనేకసార్లు బల్లులు అరుస్తుంటాయి, ఇది అందరికీ తెలుసు. అయితే ఆ శబ్దాలకి అర్థం, బల్లికి సంబంధించిన సమాచారం ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారా? సారాంశం, మొదటే నిర్ణయించబడ్డ ఈ జగత్తు ఆట గురించిన పథకం గుప్తంగా ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది. దీని గురించి ఎవరికీ కూడా అసలు తర్కించటానికి కుదరదు. కనుక అది జరిగిన తర్వాత ఆశ్చర్యమనిపిస్తుంది. పైగా ఆ బల్లే అరుస్తోందంటే ఏదో అనర్థం జరగపోవటాన్ని సూచిస్తుందని, ఆ సమయంలో నోటితో కృష్ణ కృష్ణ అని అంటే అవబోయే అనర్థం ఆగిపోతుందని అంటారు జనులు. శబ్దానికి అర్థం ఏదైనా కానీ ఇది ఆశ్చర్యమైన పని కాదా? తమ భక్తులని తమ పాదాల్లో దృఢంగా ఉంచటానికి కూడా బాబా ఈ ఉత్తమ యుక్తి చేస్తారు. ఈ అధ్యాయాన్ని ఆదరంతో చదివినా లేక నియమంగా దాన్ని పారాయణ చేసినా వారి కష్టాలను గురుమహారాజు దూరం చేస్తారు. ఈ విషయం మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పాదాల్లో నిస్సంశయంగా తలను ఆనించిన వారికి సాయియే త్రాత, తప్పించేవాడు, పాత, పాలించేవాడు, అభయదాత, కర్త, హర్త అవుతారు. ఇక్కడ నే చెప్పిన దానిలో పొరపాటుందని మాత్రం అనుకోకండి, సాయినాథులు అలాగే ఉంటారు. నా స్వంత అనుభవానికి సంబంధించిన రహస్యాన్ని నేను భక్తుల శ్రేయస్సు కోసం చెప్తున్నాను. ఈ జగత్తులో పూర్తిగా నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప రెండో వారెవరూ లేరు. కేవలం ఈ లోకమే కాదు, ముల్లోకాల్లో కూడా పూర్తిగా నేనే ఉన్నాను అనే అద్వితీయ స్ఫురణ ఎక్కడ ఉంటుందో అక్కడ భయం అనే మాటే మిగిలి ఉండదు. వారికి అభిమానరహితంగా, అహంకారరహితంగా సమస్తము చైతన్యమే నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆయన చరణాలను అతను వదలడు. ఎందుకంటే ఈ సంసార సాగరాన్ని దాటేందుకు అవి ఒక సాధన అయి ఉన్నాయి. ఇప్పుడు నా మధుర నిరూపణ వినండి. రాబోయే అధ్యాయంలో గురువర్యులు శ్రీ సాయి ఒక అందమైన సంఘటన సృష్టిస్తారు. లోకులకు బ్రహ్మజ్ఞానం ఒక్క చిటికలో సంపాదించాలి అని కోరిక ఉంటుంది. అదేదో దారిలో పడి ఉన్నట్లు. ఎవరో ఒక లోభి సాయిబాబాని బ్రహ్మజ్ఞానం అడిగితే సాయి మహారాజు దాన్ని అతని జేబులో నుంచే తీసిస్తారు. ఈ కథను విన్నప్పుడు శ్రోతలకు బాబా చేతలు ఎంత ఆశ్చర్యకరమైనవో తెలుస్తుంది. పూర్తిగా లోభాన్ని వదలకపోతే బ్రహ్మ ఎప్పటికీ లభించదు. బ్రహ్మ ప్రాప్తించటానికి పాత్రత ఎవరికి ఉందని ఎవరూ అడగరు. సాయి మహారాజు అది ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో పూర్తిగా వివరిస్తారు. నేను శ్రోతల ముందు చేతులు జోడించి విన్నపంచేస్తున్నాను. సాయి యొక్క ప్రేమ ఖేళనం అత్యంత ఉత్సాహంతో వినండి. దానివల్ల మీ చిత్తం ప్రసన్నమై విషయాన్ని గ్రహించే శక్తికి తృప్తి కలిగి సత్పురుషుల గొప్పతనం తెలుస్తుంది. కనుక శ్రోతలు దీనిపై శ్రద్ధ పెట్టండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని చోళ్కర్ చక్కరాఖ్యానమనే పేరుగల 15వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 15వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. 11వ అధ్యాయంలాగే ఈ అధ్యాయాన్ని కూడా ఆదరపూర్వకంగా చదవటం లేదా నియమంగా పారాయణ చేస్తే సంకటాలు నివారించబడతాయి. కనుక అందులోనూ ఎంతో చిన్నది తేలికగా అర్థమయ్యేది అవటం వల్ల ఈ రోజుల్లో ఈ అధ్యాయాన్ని భక్తులు మాత్రమే కాక చిన్న పిల్లలు కూడా పఠిస్తున్నారు. ఈ అధ్యాయాన్ని ఆదరంతో చదివినా లేక నియమంగా దీన్ని పారాయణ చేసినా వారి కష్టాలను గురుమహారాజు దూరం చేస్తారు. ఈ విషయం మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పాదాల్లో నిస్సంశయంగా తలను ఆనించిన వారికి సాయియే త్రాత, పాత, అభయదాత, కర్త, హర్త అన్నీ ఆయనొకరే. ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి పైన చెప్పిన విధంగా నాకు కూడా మంచి అనుభవం కలిగించింది. ఈ అధ్యాయంలోని చోళ్కర్ ఆఖ్యానం భక్తులకు అనన్య భక్తి ఉన్నప్పుడు పరమేశ్వరుని లేదా సద్గురుని అంతఃకరణ ఎలా ద్రవిస్తుంది, ఆ భక్తులని స్వంత పిల్లల్లా అక్కున చేర్చుకుని వారి ముద్దుని ఎలా తీరుస్తారు అన్నదానికి సాక్షాత్తు ఉదాహరణగా ఉంది. దీన్ని వర్ణించేటప్పుడు హేమాడ్ పంతు పిల్లిని, దాని పిల్లలను అనుపమానంగా అందంగా పోల్చారు. పిల్లలకి పాలిచ్చి అప్పుడే బయటికొచ్చిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి లోపలికి వచ్చినప్పుడు దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో త్రాగేందుకు దాని దగ్గరికి పోతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమన్నప్పుడు కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కన కూర్చుంటాయి. అమ్మ విశ్రాంతిగా కూర్చున్నప్పుడు దాని చుట్టూ గిరికీలు కొట్టి దాని స్తన్యాన్ని త్రాగటం మొదలు పెడతాయి. ఈ ప్రకారంగా ప్రేమతో నిండి ఆ పిల్లలు స్తన్యాన్ని చీకి గటగటా పాలు తాగుతుంటే తల్లికి పాలు చేపుకి వస్తాయి. అది మునుపటి గుర్రును మర్చిపోయి భూమి మీద ప్రేమగా పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించగానే తల్లి విసుగు కరిగిపోయి తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకుని వాటిని పైపైన నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకటం వల్ల తల్లి వాత్సల్యం అధికమై స్తన్యాల నుంచి పుష్కళంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేశాయో, అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయా అనే వరదలను ఉత్పన్నం చేస్తుంది. ఈ ఆఖ్యానంలో తరువాత దాసగణు కీర్తన చేసేప్పుడు వేసుకునే వేషం గురించిన వినోదభరితమైన కథ ఉంది. బాబా, వా, పెళ్లికొడుకులా అలంకరించుకున్నావే అని పరిహసించి పొడుగు కోటుని, ఉత్తరీయాన్ని తలపాగాన్ని తీసేయించి అతనికి అత్యంత పరిశుద్ధమైన నారదీయ కీర్తన పద్ధతిని నేర్పించారు. పూలదండ వేసుకోవటం, సాంప్రదాయక పైవేషం వేసుకోవడానికి బదులు అంతఃకరణలో ఉండే నిజమైన భక్తి యొక్క గొప్పదనాన్ని తెలిపారు. ఈ పీఠం మూల నారదుని నుంచి వచ్చింది. అక్కడి నుంచే ఆ తర్వాత హరిదాసుల పరంపర మొదలైంది. వారికి పైకి కనిపించే ఉపాధి శోభ అవసరం లేదు. అంతఃకరణ శుద్ధి ఒక్కటే వారి ధ్యేయం. శరీరంలోని అధోభాగాన్ని వస్త్రంతో ఆచ్ఛాదించుకుని చిరతలు వీణా వాయిస్తూ నోటితో హరినామాన్ని గట్టిగా ఉచ్చరించే నారద మహాముని రూపం అందరికీ తెలుసు. తరువాత చోళ్కర్తో మొక్కుకునేటప్పటి నీ చిత్తం, మొక్కు తీర్చుకోవటం ఆలస్యం అవటం పట్ల చక్కెర తినటం మానేసి నీవు చేసుకున్న ప్రాయశ్చితం నీవు గుప్తంగా ఉంచినప్పటికీ అదంతా నాకు బాగా తెలిసింది. అలా చెప్పి బాబా అతనికి మాత్రమే కాక తమ భక్తులందరికీ ధైర్యం చెప్పారు. మీరెవరైనా ఎక్కడైనా ఉండండి, నా ముందు భక్తిభావంతో నమస్కరించి విన్నపంచేస్తే నేను మీ వెనక మీ భావాన్ననుసరించి అహోరాత్రులు నిలబడి ఉంటాను. నా దేహం ఒకవేళ ఇక్కడే ఉండి మీరు సప్త సముద్రాల అవతల ఉండి మీరు ఏం చేసినప్పటికీ అది వెంటనే నాకు తెలుస్తుంది. ప్రపంచంలో మీరెక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం మీ వెంటే ఉంటాను. మీ హృదయాల్లోనే ఉంది నా నివాసం, నేను మీ అంతర్యామిని. బాబా తరువాత ఉపదేశిస్తూ, నేను మీ అంతర్యామిని, మీ హృదయాల్లో కూర్చున్న నాకు మీరు సదా నమస్కరించండి. సమస్త భూతమాత్రుల హృదయాల్లో నేనే ఉన్నాను. కనుక ఇంట బయట దారుల్లో మిమ్మల్ని కలిసే వారిలో నేనే వ్యవహరిస్తూ వారిలో నేనే నివసిస్తున్నాను. చిన్న క్రిములు, చీమలు, జలచరాలు, ఖేచరాలు, ప్రాణిమాత్రులు, కుక్కలు, పందులు, వీటన్నిటిలో నేనే సదా సర్వదా నిజంగా నిండి ఉన్నాను. నన్ను వేరుగా అనుకోవద్దు, మన మధ్య భేదం లేదు. అలా నన్ను తెలుసుకున్న వారి అదృష్టం గొప్పది. ఈ సిద్ధాంతాన్ననుసరించి రాబోయే అక్కచెల్లెళ్లైన బల్లుల అనుబంధాన్ని బాబా సంభవింపచేసినట్లనిపిస్తుంది. ఈ బల్లితో ఏకాత్మత లేకపోతే బాబా అవి ఆనందంతో పరస్పరం పెనవేసుకుని ఆనందంలో గిరికీలు కొట్టటం, అడ్డంగా నిలువుగా తలక్రిందులుగా ఇష్టం వచ్చినట్లు గిరగిరా తిరగటానికి కారణం తెలిసేదా? అలాగే జగత్తు యొక్క ఈ ఆట సూత్రాన్ని గుప్తంగా ఎవరికీ తెలియకుండా నడిపించేది స్వయంగా బాబా కాకపోతే బల్లి అరుపును గురించి ఎవరో ప్రశ్నించటం, ఔరంగాబాదు నుంచి గుర్రం మీద వచ్చే అతని సంచి నుంచి రెండో బల్లి బయటకు రావటం, ఈ గోష్ఠి సంభవింపచేయగల శక్తి ఉండేదా? ఈ అధ్యాయం వారి సంకటాలను గురురాజు నివారిస్తారని ఫలశ్రుతి చెప్పబడింది. అయినా ఇక్కడ చెప్పబడ్డ తత్వం యొక్క భావార్థం బాగా తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టేవారి విషయంలో ఎలాంటి భయమూ మిగిలి ఉండదు. ఈ జగత్తులో సంపూర్ణంగా నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప వేరెవరూ లేరు. కేవలం ఈ లోకంలోనే కాదు, ముల్లోకాల్లో కూడా నేనే ఉన్నాను. అలా అద్వితీయ స్ఫురణ ఎక్కడ ఉంటుందో అక్కడ భీతి అన్న మాటే ఉండదు. వారికి అభిమానము, అహంకారము లేకుండా సర్వము చైతన్యంతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏమైనా కాని ఉపదేశంలో బాబా తత్పరులై ఉండటం వల్ల ఆయన అలాంటి అవసరాన్ని తెప్పించి చోళ్కర్, దాసగణు లేదా బల్లిని నిమిత్తంగా చేసుకుని అందరికీ ఉపదేశమిచ్చారు. చాతకపక్షుల దాహాన్ని తీర్చటానికి మేఘం దయతో వర్షాన్ని కురిపిస్తుంది, కాని ఆ పరిణామంలో భూమినంతా చల్లపరుస్తుంది. ఈయన పద్ధతి అలాగే ఉంటుంది.